యమునానదిలో దిగాడు. చల్లని నీటిలో హాయిగా పవిత్రంగా సంకల్పం చెప్పుకుని స్నానం చేశాడు. అక్కడే జరిగిందో తమాషా. నది నీటిలోకి దిగి దిగ్గానే స్నానం చేస్తూ ఉన్న సమయంలో నీటి మధ్యలో రథంలో కూర్చున్న బలరామకృష్ణులు దర్శనమిచ్చారట. ఆశ్చర్యపోయాడు ఆయన. ఇంత పూర్వమే కదా ఒడ్డు మీద కూర్చునున్నారు వీళ్ళు. ఒడ్డు మీద రథం నిలబెట్టాను, రథంలో బలరామకృష్ణులు ఉన్నారు. నేను స్నానానికి లోపలికి వచ్చా. నేను ఈ లోపలికి వచ్చే కాసేపట్లో ఈ రథం అదుపు తప్పి నీళ్ళలో పడిపోయిందా? నీళ్ళలో పడిపోతే మాత్రం రథం కింద ఉంటుందా? యథాతథంగా భూమి మీద ఉన్నట్టుగా నదీ జలం మధ్యలో బలరామకృష్ణులు నవ్వుతూ దర్శనమిస్తున్నారు. ఇది ఆశ్చర్యం. ఎలా వచ్చారు వాళ్ళు నది నీటి లోపలికి అనుకుంటూ మళ్ళీ నీటిలోంచి పైకి లేచాడు. ఒడ్డు మీదకి చూశాడు. ఒడ్డు మీద మళ్ళీ అలాగే ఉన్నారు నవ్వుతూ రథంలో బలరామకృష్ణులు. రథం అక్కడే ఉంది, అక్కడే ఉన్నారు వాళ్ళు అందులోనే కూర్చుని నవ్వుతున్నారు పైగా. ఈయన ఆశ్చర్యపోయాడు, మళ్ళీ నీటిలో మునిగాడు. నీటిలో మళ్ళీ కనిపించారట రథంలో. తెల్లబోయి పైకి లేచాడు. పైన కనబడ్డారు. ఒక క్షణకాలం ఆయనకి అయోమయమైపోయింది. కంటిన్ మున్ను రథంబుపై మరితుదిల్ కంటిల్ తుదిల్ క్రమరో కంటిల్ తొంటి రథం భూమీద ఇదే ఈ కళ్యాణ చారిత్రులే వెంటల్ ద్రోచిరి రెండు దిక్కుల మనోవిభ్రాంతియో నీరిలో నుంట ఆశ్చర్యము చూతునల్చు మరియు ఊహించి మగ్నాంగుడై ఎంతగా పూర్వమే ఒడ్డు మీద చూశాను. స్నానం చేస్తూ నీటిలో మునిగితే నీటిలో కనబడ్డారు. నీటిలో కనబడటం నిజమా కాదాలని మళ్ళీ పైకి లేస్తే పైన కనబడుతున్నారు. మళ్ళీ నీళ్ళలో మునిగితే నీళ్ళలో కనబడుతున్నారు. ఈ వీళ్ళిద్దరూ మహాత్ములని, అవతార పురుషులని విన్నాం కానీ ఎవరైనా ఏకకాలంలో రెండు చోట్ల ఒకేసారి కనబడతారా? ఒడ్డు మీద రథంలో కూర్చుని ఉండడంలో ఆశ్చర్యం లేదు, కానీ నదీ జలం మధ్యలో రథంతో పాటు కనబడటం ఆశ్చర్యమే. నీటిలో ఉండడం ఆశ్చర్యం. ఇది నిజమా కాదా? ఇదేమిటో చూద్దాం. ఈ మాయ ఏమిటో తెలుసుకుందాం. అమీతుమి తెలుసుకుందాం అనుకుంటూ మళ్ళీ బుడుంగు నీటిలో మునిగి చూశాడు ఆయన. ఈసారి అత్యాశ్చర్యకరంగా నదీ జలం మధ్యలో స్వామివారికి అక్రూరుడికి కనిపించింది రథం కాదు, రథంలో బలరామకృష్ణులు కాదు. దృశ్యమే మారిపోయిందిట. సకల లోకాలు ఎవడి దయ కోసం ఎదురు చూస్తూ ఉంటాయో, ఏ మహానుభావుడు తన 1000 పడగల మీద నిరంతరం భూమిని మోస్తూ ఉంటాడో, అటువంటి వాడు ఆదిశేషుడు దర్శనమిచ్చాడు. పోషిత బాంధవుండు ఎదుపుంగవుడా జలమల్దుగాంచే సద్భాషు సహస్రమస్తక విభాసిత రత్న విభూషు భూమి భృద్వేషు కృపాభిలాషు ప్రతివీరచము విజిగీషు నిత్య సంతోషు అరోషు నిర్దళిత దోషు అనేక విశేషు శేషు నిల్. బంధువుల్ని పోషించే మహానుభావుడు, యాదవ పొంగవుడు, అక్రూరుడు నదీ జలం మధ్యలో చూశాడు. ఎవరిని చూశాడు? సద్భాషు, చక్కగా మాట్లాడే వ్యక్తిని చూశాడు. ఆయన మాట్లాడితే ఎంతసేపు మాట్లాడినా ఇంకా 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 వినాలనిపిస్తుందిట. మోటాముల్లే సత్తుకుని వీడు ఎప్పుడు వదులుతాడు రా బాబు అనిపించదు. అంతటి చక్కని వాక్య చమత్కారం కలిగిన వాడు. 1000 పడగలున్నాయి. 1000 పడగల మీద రత్నాలు ధగధగా మెరిసిపోతున్నాయి. అటువంటి 1000 పడగలు కలిగినటువంటి వాడు. భూమి భృద్వేషు, ఆయన మహారాజ వేషంలో ఉన్నాడు. పడగల మీద భూమిని ధరిస్తాడు కనుక భూమిని ధరించేవాడు ఏ వేషంలో ఉండాలో ఆ వేషంలో ఉన్నాడు. కృపాభిలాషు, అసలు ఆయన చూస్తేనే కరుణ కనపడుతుంది, దయాస్వరూపుడు ఆయన. పాముని చూస్తే భయం కలగాలి, కానీ ఆయన మాత్రం కృపే వెదదొల్లుతూ ఉంటాడట. ప్రతివీరచము విజిగీషు, ఎప్పటికప్పుడు శత్రువుల్ని జయించాలనే కోరికతో ఉంటాడట. జేతుం ఇచ్చా జిగీష అన్నారు. జయించాలి అనే కోరిక జిగీష. విజిగీష అంటే శత్రువుల్ని చక్కగా జయించాలనే కోరిక కలిగిన వాడు. ఎప్పటికప్పుడు శత్రువుల్ని జయించాలి, వాళ్ళని నాశనం చేయాలనుకుంటాడట. శత్రువులు అంటే బయట ఉన్న శత్రువులు జయిస్తాం, కానీ అసలు శత్రువులు లోపలున్నారు. అంతఃశత్రువులు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు, ఈ శత్రువుల్ని ఎవడు జయించలేడు గాక జయించలేడు. ఎన్ని కబుర్లు చెప్పినా మళ్ళీ ఎదురుగుండా ఆ మాత్రం నేతి గూలీలు కనపడగానే ఆహాహా ఎప్పుడు అవుతుందని చూస్తాం. మనకి కోరికలు ఎవడు అదుపులో పెట్టలేడు. క్రోధం అదుపులో పెట్టలేడు, లోభం అదుపులో పెట్టలేడు, మదం అదుపులో పెట్టలేడు, మాత్సర్యం అదుపులో పెట్టలేడు. ఈ అరిషడ్వర్గం ఎంతటి బలవంతుండైనా, ఎంతటి పండితుండైనా, జ్ఞానినైనా లాగేస్తాయిట. అంతటి భయంకరమైన శత్రువుల్ని, 6 శత్రువుల్ని జయించినవాడు, జయించిన వాడల్లా, ఎప్పటికప్పుడు జయించాలనే కోరికతో ఉంటాడు. ఎందుకంటే ఎవడూ జయించలేడు వాటిని, వాటిని జయించాలనే కోరిక ఉండడం అవసరం. అందుకని విజిగీషుడు ఆయన, నిత్య సంతోషుడు. ఎప్పుడు సంతోషం ఆయనకి. లక్షలుంటే ఎలా ఉంటాడో, లేకపోయినా అలాగే ఉంటాడు. వైకుంఠంలో ఉంటే ఎలా ఉంటాడో, భూలోకంలో ఉంటే అలాగే ఉంటాడు. ఆయన సర్వకాల సర్వావస్థల్లో సంతోషంతో ఉండే మహానుభావుడు ఆయన. అరోషు, అసలు కోపం ఎరగని వాడు ఆయన. ఎప్పుడు ఎవడు జ్ఞానో వాడికి కోపం ఉండదన్నారు. జ్ఞాని అని ఎలా తెలుస్తుంది అంటే అరోషుడై ఉండాలి. మనకి అసలు ఈ సృష్టిలో ఏ వ్యక్తి అయినా పగవాడున్నాడా, మిత్రుడున్నాడా? అజ్ఞానంతో తప్ప నీ దేహభ్రాంతి, మనకి చెప్పారు ప్రద్వేషో బహుమానోవా సంకల్పాద్ ఉపజాయతే. ఒక వ్యక్తి మీద ద్వేషం కానీ, ఒక వ్యక్తి మీద ప్రేమ కానీ నీ హృదయంలోని సంకల్పం వల్ల పుట్టింది. నీ సంకల్పంలో శుద్ధి ఉంటే ఎవడి మీద ద్వేషం ఉండదు, ప్రేమ తప్ప. నీ హృదయంలో శుద్ధి లేకపోతే అందరూ శత్రులే. నీకు ఏ తప్పు లేకుండా ఏ వ్యక్తినైనా చూస్తే ద్వేషించాలని ఎందుకు పుడుతుంది అంటే నీ మనస్సులో దౌర్భాగ్య లక్షణాలు ఉన్నాయి, కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఉన్నాయి. లేకపోతే ఒక వ్యక్తిని చూస్తే పలకరించి, ఒక వ్యక్తిని చూసి పలకరించడం లేదంటే ఏమిటి? మనకి ప్రతి వ్యక్తిని ఎవడిని చూసినా వాడిని పరమాత్ముడిని చూసినట్టుగా అనిపించాలి. అలా అనిపిస్తే ఆ హృదయంలో దైవం ఉంటాడు. ఏ వ్యక్తి మనకి విరోధి లేడు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మనం. అందరూ మనవాళ్ళి. అటువంటిప్పుడు ఎవరి మీద ద్వేషం ఉండదు. ఎవరైనా వచ్చి పలకరిస్తే ఓహో నువ్వు నావాడివని ఆత్మీయతతో పొంగిపోవాలి. నువ్వు ఎవరో నాకు తెలియదు అనకూడదట, అది అజ్ఞాన లక్షణం అని చెప్పారు, పామర లక్షణం అన్నారు. అలా ఎవరైనా ఒకరి మీద ద్వేషం, ఒకరి మీద ప్రేమ పెట్టుకుంటే వాడు కొన్ని కోట్ల జన్మలు ఎత్తినా వాడు మోక్షం ఎత్తలేడని ఇది ఇందులోనే చెప్పేశారు. అందువల్ల అనుక్షణం మనం ద్వేషాన్ని త్యజించాలి. ఈయన అటువంటి వాడు అరోషుడు, నిర్దళిత దోషు, సకల పాపాలు నాశనం చేసినవాడు. ఆయన దగ్గర పాపం లేదు. తన తపశ్శక్తితో, తన ఇంద్రియ నిగ్రహంతో ఒక్కనాడు ఒక్క పాపం చేయలేదు, చేసిన పాపాలు హస్వం చేసుకున్నవాడు. ఇంకా అనేక విశేష రకరకాల విశేషములు కలిగిన వాడు. ఆయనలో ఉన్న సుగుణములు ఈ సృష్టిలో మరొక్కడిలో లేవు. అటువంటి ఆదిశేషుణ్ణి కళ్ళారా చూచాడు, పులకించిపోయాడు. ఆ పడగలు, ఆ తెల్లని రూపం, ఆయన కట్టుకున్న నల్లని వస్త్రం ఉత్సాహం రేకెత్తించాయి, బ్రహ్మానందం కలిగించాయి అక్రూరుడికి. ఇది కవిత్వం అంటే. ఒక్క ఆదిశేషుణ్ణి ఎంత వర్ణించాలో అన్ని విశేషాలు వర్ణించేశారు పోతన గారు ఈ భాగవతంలో. మనకు ఆదికవి నన్నయ్య గారు ఆదిశేషుణ్ణి అద్భుతమైన పద్యంలో చెప్పి చెప్పకుండా చెప్పాడు. ఉదంకోపాఖ్యానంలో ఉదంకుడు అని ఒక ఆయన భక్తుడు ఉన్నాడు. ఆయన పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలో పాములు కనిపించాయి. ఆ పాముల్ని వరసపెట్టి స్తోత్రం చేశాడు. పాములందరికీ అధినాథుడు గనక ఆదిశేషుడు గనక ఆదిశేషుణ్ణి మొట్టమొదట స్తోత్రం చేశాట ఆయన. ఆ స్తోత్రం రెండు సార్లు చదువుతాను, వినండి. మొదటిసారి చదువుతాను, రెండోసారి చదివితే అందులో ఆదిశేషుడు మనకు కనబడతాడనమాట. బహువన పాదపాబ్ధి కుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరము అజస్ర సహస్ర ప్రణాళిదాల్చి దుస్సహతర మూర్తికి జలధిశాయికి పాయక శయ్యయైనా అయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. ఇదిగో ఈ సముద్రాలతో, నదులతో, అడవులతో, కొండలతో ఉన్న ఈ భూమండలాన్ని వేయి పడగల మీద మోస్తున్నట్ట. మహామహీవరం పగిది, మామూలు భూమి కాదు, గొప్ప భూమి, చాలా బరువు. ఇంత భూమిని తన వేయి పడగల మీద నిరంతరం మోస్తున్నాడు ఆదిశేషుడు. ఆయన అనంతుడు అని ఆయనకి పేరు. ఈ చుట్టుపక్కల ఇంత అంత అని చెప్పడానికి వీలు లేకుండా జగత్తంతా వ్యాపిస్తాడు ఆయన. ఆద్యంతాలు లేనివాడు అటువంటి వాడు. శ్రీ మహావిష్ణువుకి ఎప్పుడు కూడా పానుపుగా ఉంటాడు. దుర్మార్గులకి మాత్రం మృత్యుదేవత, దుష్టుల్ని చీల్చి చెంటాడతాడు ఆయన. అటువంటి అనంతుడు మాకు ప్రసన్నుడవ్వాలి అంటాడు ఆయన. ఇదే పద్యం మళ్ళీ చదువుతాను. ఈ పద్యంలో ఉండే శబ్ద చమత్కారం తెలుస్తున్నప్పుడు మనకి ఆ పాము కనపడుతుంది అనమాట. ఇదే పద్యం మళ్ళీ. బహువన్న పాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతి సహిత మహామహీభరము అజస్ర సహస్ర ప్రణాళిదాల్చి దుస్సహతర మూర్తికి జలధిశాయికి పాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. సరే అదే పద్యమే, కానీ అందులో మనకి ఆ బుసలు పెట్టాడు. అది బుసలు ఉందని తెలియాలి మనం చదివితే మనకన్నమాట. ప్రతి పదం అందులో ఆదిశేషుడు అనేవాడు ఒకడు పాము కాబట్టి పోత్కారాలు ఉంటాయి గనక. అజస్ర సహస్ర దుష్కృతాంతకుడు సరస్ సరస్వతీ సయిత, ఈ శబ్దాలలో ఆ పావు గుసలు పెట్టాడు అనమాట. ఆదిశేషుడు అనగానే అలాగే పోతన గారు కూడా ఆ విశేషాలు తగిలించాడు శేషుడికి. ఇందాక మనం చెప్పుకున్న పద్యం ఆదిశేషుడు పద్యం, పోతన గారి పద్యం కూడా చెప్పుకుందాం మళ్ళీ. పోషిత బాంధవుండు ఎదు పొంగవుడా జలమందుగాంచే సద్భాషు సహస్రమస్తక విభాసిత రత్న విభూషు భూమి భృద్వేషు కృపాభిలాషు ప్రతివీరచము విజిగీషు నిత్య సంతోషు అరోషు నిర్దళిత దోషు అనేక విశేషు శేషునిల్. అటువంటి ఆదిశేషుడు ఇక్కడ బలరాముడు పోయాడు. ఇక బలరాముడి స్థానంలో ఎవరు కనబడ్డారన్నమాట? ఆదిశేషుడు కనబడ్డాడు. ఇంకా ఈ ఆదిశేషుడు ఎలా ఉన్నాడు? నీలాంబర సంయుండును నల్లని బట్ట కట్టుకున్నాడు ఆయన. ఎప్పుడు నీలవస్త్రం కట్టుకుంటాడు. సిద్ధోదకాది పరిసేవితుండును ఓ పక్కన సిద్ధులు మరో పక్కన పాములు ఆ ఆదిశేషుణ్ణి సేవిస్తున్నాయి. అటువంటి ఆ పాపరేణ్ణి చూశాడు, ఆ సర్పరాజుని చూచాడు, పులకించిపోయాడు. ఆ పాము మూడు చుట్టలు చుట్టుకుని పడగిలా ఎత్తి ఉన్నది. ఎప్పుడూ కూడా పాములు మూడే మూడు చుట్టలు చుట్టుకుంటే అవి కుండలిని శక్తి కలిగిన యోగ స్వరూపాలని అర్థం. మనలో వెన్నుపూసని సుమేరు దండాన్ని చుట్టుకుని కుండలిని శక్తి అలాగే ఉంటుందిట. ఒక పాము మూడు చుట్టలు చుట్టుకుని పడగ కిందకి తోక పైకి పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నది మనలో కుండలిని శక్తి. ఆ తోకయే ఈ సహస్రార కమలం మీద ఉన్న బిందువు, పడగే మూలాధార చక్రం లేక అధస్సహస్రారం అని పిలువబడుతుంది. ఆదిశేషుడు అటువంటి కుండలిని స్వరూపుడు గనక ఆయన కూడా యోగేశ్వరుడే గనక పరమభోగి గనక, భోగి అంటే పడగలు కలవాడు, భోగము అంటే పడగ, పడగ కలిగిన వాడు గనక భోగి అన్నారు ఆయన. అటువంటి మహానుభావుడు అద్భుతమైన దర్శనమిస్తే ఆ మూడు చుట్టలు చుట్టుకుని ఉన్న స్వామివారి మెత్తని చుట్టల మధ్యలో వయ్యారంగా పడుకుని ఉన్నాడు ఒక ఆయన. ఆయన ఎలా ఉన్నాడు? భోగి భోగ పర్యంక మధ్యంబున వల నొప్పు పచ్చని వలువవాని మేఘ మధ్యంబున మెరుగు చందంబున వరమున శ్రీదేవి యొప్పువాని ముసరు తేటులు వివ్వ ముఖ చతుష్కము కల తనయుడాడి బొడ్డు దంబివాని కదలిన బహుపద క్రమ విశేషంబుల రవము చూపెడి నూపురములవాని జలజ గర్భరుద్ర సనక సనందన సద్విజామర ప్రశస్యమాన చరితుడైన వాణి సౌందర్య ఖని అయిన వాణి నొక్క పురుషవర్యుగాంచే. ఆ పాము చుట్టల మధ్యలో పసుపు పచ్చని బట్ట కట్టుకున్న స్వామి కనిపించాడు. పీతాంబరధారి అంటే ఆయన అనమాట. పీత అంటే పసుపు, అంబరం అంటే వస్త్రం. పీతాంబరధారి అంటే పసుపు బట్ట కట్టుకున్నవాడు. ఆయన ఎలా ఉన్నాడు? నల్లగా మేఘంలో ఉన్నాడు, నీలంగా ఉంటాడు ఆయన. మేఘంలో మెరుపు తీగలాగా ఆయన నల్లగా ఉంటే మేఘంలో, ఆ మేఘంలో మెరుపు తీగలా వక్షస్థలం మీద లక్ష్మీదేవి ధగ 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 మెరిసిపోతోంది. లక్ష్మీదేవి ఎప్పుడు ఆయన వక్షస్థలం మీదే ఉంటుందిట. బిల్డింగ్ కట్టుకోవాలంటే పునాదులు తీయాలి, పిల్లర్స్ వెయ్యాలి. ఆ పిల్లర్స్ కూడా మళ్ళీ జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం. స్లాబ్ వేయాలి ఇంత గందరగోళం, మళ్ళీ సిమెంట్ రేటు పెరిగిందా ఐరన్ పెరిగిందా అని, మళ్ళీ అప్రూవల్ అవుతుందా అని బెంగ. కొంతకాలం పోతే శిథిలం అయితే మళ్ళీ కొత్త బిల్డింగ్ కట్టాలి. అమ్మవారికి బెంగ లేదు, ఆయన రెండు చేతులకి మధ్యలో ఉన్న వక్షస్థలమే ఆవిడికి భవన్ అంట. ఈ భవనానికి కూలిపోతుందనే బెంగ లేదట, భూకంపాల భయం లేదట, ఏ గవర్నమెంట్ అప్రూవల్ బెంగ లేదట, అక్రమ కట్టడాలు అనే వంకతోటి మళ్ళీ డబ్బు కట్టించుకుని దీన్ని క్రమబద్ధీకరించక్కర్లేదట. ఇంత హాయిగా స్వతసిద్ధంగా ఉండేటటువంటి చక్కని భవనం అట. అందుకే తెనాలి రామకృష్ణుడు ఆవిడ గురించి చెబుతూ, అమ్మా నువ్వెంత అదృష్టవంతురాలివమ్మా, నిరంతరం స్వామివారి చక్రి బాహామధ్య సౌధ వీధి శ్రీ మహావిష్ణువు రెండు చేతులకి మధ్యలో ఉన్న భవనాలలో విహరిస్తున్నావు. వక్షస్థలం అనే ప్రదేశమే నీకు భవనం, ఆ సౌధ వీధిలో విహరించే నీకు నమస్కారం అంటాడు ఆయన. అక్కడ ఉన్నది లక్ష్మి వెలిగిపోతూ ఎర్రగా. ఇక్కడ ఇంకో తమాష విజృంభించాడు అంతకంతకి వర్ణనలో కవిగారు. బొడ్డులో నుంచి తామర పువ్వు వచ్చింది ఆయనకి ఆ విష్ణువుకి. ఆ తామర పువ్వు నీటి పైన ఉన్నది, వేయి రేకులతో ఉన్నది. ఆ వేయి రేకులతో వికసించిన తామర పువ్వులో బ్రహ్మగారు ఉన్నాడు. ఈ బ్రహ్మగారు బుజ్జి బాబులా ఆడుకుంటున్నాడు. నాలుగు ముఖములు కలిగిన బ్రహ్మగారు. చిన్నపిల్లల్లో కొంతమందికి అప్పుడప్పుడు తిక్క ఉంటుంది, ప్రస్తుతం ఈయనకు కూడా కొంచెం తిక్క ఉన్నదట రజోగుణం. ఈ నాలుగు ముఖాలు ఎర్రగా తామర పువ్వుల్లో ఉన్నాయి బ్రహ్మగారికి కూడా. ఆయనున్నది తామర పువ్వు, బ్రహ్మ ఎర్రగా ఉంటాడు ఎప్పుడు కూడా. బ్రహ్మగారిని మనకి సినిమాల్లో చూపించినట్టుగా ముసలాడు వేషం వేస్తే అది ప్రమాదం. బ్రహ్మ అందంగా ఉంటాడు, నాలాగా ఆయన కూడా ఎర్రగా ఉంటాడు. కాకపోతే నాలుగు ముఖాలు ఉంటాయి బ్రహ్మగారికి, ముచ్చటగా ఉంటాడు ఆయన. ఆయన ముఖం ఒక్కొక్కటి తామర పువ్వులో ఉంటుందిట. ఈ తామర పువ్వులో తేనె తాగడానికి తుమ్మెదలు వచ్చాయి అక్కడికి. తుమ్మెదలు వచ్చి తేనె తాగుదాం అనుకున్న సమయానికి ఏమైందంటే బ్రహ్మగారు కనిపించాడు తామర పువ్వులు అడ్డంగా ఆ తేనె తాగడానికి. బ్రహ్మగారికి నాలుగు ముఖాలు ఉన్నాయి, నాలుగు ముఖాలు ఎర్రగా ఉండి ఇవే తామర పువ్వుల్లో కనబడ్డాయి తుమ్మెదలకి. వెంటనే అవి ఏం చేసేయట, బ్రహ్మగారి ముఖాలే తామర పువ్వులని వాలేయట. నోట్లోంచి లాలాజలం వస్తుందిగా పిల్లలకి, ఆ లాలాజలం బ్రహ్మగారి నోట్లోంచి వచ్చే లాలాజలం తీయగా తేనెలో ఉందేమో వాటికి, అందులో దూరిపోతున్నాయట. నోట్లో దూరిపోతుంటే ఉపన్యాసం చెబుతూ ఉంటే కూడా అప్పుడప్పుడు ఈగలు దూరుతూ ఉంటాయి లోపలికి. అలాగే కాఫీ తాగి మూతి కడుక్కొని వాడు మూతి మీద ఈగలు వాలినట్టుగా స్వామివారి నోట్లో తేనె ఉందని తాగడానికి తుమ్మెదలు వచ్చి వాలుతున్నాయి. ఇప్పుడు ఈ తుమ్మెదలు వచ్చేస్తూ ఉంటే ఆయన తోలుకుంటున్నాడు, అయ్యి బాబా లోపలికి వెళ్ళిపోతున్నాయని. ఆ తుమ్మెదలు అటు ఇటు చేత్తో తోలుకుంటూ ఉంటే ఎగిరి వెళ్ళిపోతున్నాయట. ముసరు తేటులు వెవ్వ ముఖ చతుష్కము కల్ల తనయుడు ఆడేడి బొడ్డు దమ్మివాడు అన్నారు. తన ముఖం మీద వాలుతూ ఉన్నటువంటి తుమ్మెదలని తోలుకుంటూ నాలుగు ముఖములతో ఉన్న బ్రహ్మగారు అక్కడ ఆడుకుంటున్నాడు ఆ తామర పువ్వులు. అటువంటి తామర పువ్వు బొడ్డులో పెట్టుకుని ఆ విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు. ఇంకా ఆయనకి వేల కొలది పాదాలున్నాయి. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటూ అంది వేదం. వేలాది పాదాలు, వేలాది నేత్రాలు, వేలాది బాహువులతో ఉంటాడు ఆయన. అన్ని శిరస్సులకి కిరీటాలు, అన్ని కాళ్ళకి బంగారంతో తయారు చేసిన గజ్జెలు. ఈ స్వామివారికి కూడా ఇన్ని కాళ్ళు ఉన్నాయి, కాళ్ళకి గజ్జెలు ఉన్నాయి. ఇటు పడుకున్న స్వామి ఇటు నుంచి ఇటు కదిలేట, కదిలి కదలగానే ఆయన మొత్తం కాళ్ళన్నీ కదిలేయట, కాళ్ళకి ఉన్న గజ్జెలన్నీ ఒకేసారి గండ 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 కదిలేయట. అలా రవము చే చూపెడు నూపురములవా అని కాలి గజ్జెలన్నీ శబ్దం చేస్తూ ఉంటే అటువంటి నూపురములతో శోభిస్తున్నాడు ఆయన. బ్రహ్మ రుద్ర సనక సనందనాదులు ఇంకా దేవతలు సుర సిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులంతా వచ్చి ఆయన చుట్టూ చేరారు. ఓం నమో నారాయణాయ తుభ్యం నమః అంటూ ధ్యానం చేస్తున్నారు. అందాల రాశి ఆయన, ఈ ప్రపంచంలో ఉన్న అందమంతా అరగదీసి కరగదీసి ఒక ముద్ద చేసి దానికి ఒక రూపం ఇస్తే ఆ రూపం ఆయన కాలి గోరికి సరిపోదట. ఎందుకంటే ఆయనది అలౌకిక సౌందర్యం, ఇది లౌకిక సౌందర్యం. అంతటి అందాల రాశి అటువంటి మహానుభావుణ్ణి, అందరూ పొగిడే ప్రశంసించేటటువంటి దివ్య చరిత్రం కలిగినటువంటి వాణ్ణి, ఒకనొక పురుషోత్తముడిని. ఆయన ఒక్కడే పురుషుడు, తక్కిన వాళ్ళు మనమందరం కూడా పేరుకి పురుషులం తప్ప స్త్రీ స్వరూపాలని చెప్పారు. అదేంటండి మాకు మీసం ఉంది, మాకు కూడా రసం ఉందంటే ఈ మీసాలు రసాలు ఈ జీవాత్మలు ఎవరు కూడా ఇవెన్నున్నా ఈ లోపల ఉన్న ఆత్మ జీవాత్మ సమస్తము కూడా స్త్రీ స్వరూపమే. పురుషుడంటే ఒక్క పరమాత్ముడే, అందుకే ఆయన ఒక్కడే పురుషవర్యుడు అన్నారు. ఆయన కోసమే పురుష సూక్తం పుట్టింది. అందుకే అటువంటి పురుషోత్తముడిని చూచాడు. అది మరియును చారు లక్షణ లక్షిత నఖపాద గొల్ఫజాను జంఘోరు కఠినాభి మధ్యోధరుండును సాదరుండును సత్వగుణ ప్రశస్తుండును బ్రహ్మసూత్ర కటి సూత్రహార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషణుండును కంబు కంధరుండును ఫాలనాసాధర వదన కర్ణుండును నీల నీలదవర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జ విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండును నయ్యొప్పు అప్పురుషోత్తముని గాంచి భక్తి సంభ్రమంబు లగ్గలంబులుగా దిగ్గన కరంబులు ముకుళించి ఇట్ల నిడుతించే అని రాశారు భాగవతంలో ఏకధాటిగా. అంత అద్భుతమైన వచనంలో ఇంకా పద్యం లాభం లేదనుకున్నాడు, అందుకే భాగవతంలో వచనంలో రాసేశాడు ఆయన. స్వామివారు ఎన్ని అందాలుండాలో అన్ని అందాలు ఉన్నాయి. కాలి గోరు ముక్కు కన్ను తీరు అన్నీ కూడా ముచ్చటగా ఉన్నాయి. సంపెంగ మొగ్గలా ఉన్నది ముక్కు, శంఖంలా ఉంది కంఠం, ఉందా లేదా అనిపిస్తోంది నడుము, అందులోంచి మళ్ళీ తామర పువ్వు, అరికాళ్ళు తామర పువ్వులు, చేతులు తామర పువ్వుల్లో ఎర్రగా ఉన్నాయి, ముఖాలన్నీ చంద్రబింబాల్లా మెరిసిపోతున్నాయి. ఇలా వేల నేత్రాలతో, వేల పాదాలతో, వేల శిరస్సులతో, చెవులుకున్న ఆ కుండలాల కాంతితో వెలిగిపోతున్న స్వామిని ప్రహ్లాదుడు, నారదుడు, సనకుడు, సనందనుడు, బ్రహ్మాది దేవతలు చేరి స్తోత్రం చేస్తున్నారు. ఆయన సత్వగుణ ప్రశస్తుడు. ఎక్కడ సత్వగుణం ఉంటే అక్కడ శాంతం ఉంటుంది, ఎక్కడ రజోగుణం తమోగుణం ఉంటే అక్కడ ఆగ్రహాలు మూర్ఖత్వాలు ఉంటాయి. అందుకనే ఆయన సత్వగుణంతో పుట్టాడు ఆయన. అటువంటి వాణ్ణి, మహాత్ముణ్ణి, నీల నీరదవర్ నుండి కేవలం మేఘం ఎలా ఉంటుందో అలాంటి రంగు కలిగినటువంటి వాణ్ణి చూచారు. ఆయన కరుణాగుణ బంధనుడట. కరుణంటే ఆయన దగ్గరే ఉన్నది. అవ్యాజ కరుణామూర్తి, మనం ఒకళ్ళని ప్రేమించాలంటే మనకి వంక ఉండాలి, స్వార్థం లేకుండా ఎవడు ఎవడికి ఉపకారం చేయడు. కానీ ఆయన అలా కాదట, వీళ్ళంతా నా పిల్లలని ఏ స్వార్థం లేకుండానే ప్రేమించి గౌరవించి దగ్గరికి రప్పిస్తూ ఉంటాడు. అదిగో అటువంటి మహానుభావుణ్ణి శ్రీ పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి, ఇలా ఊర్జ, విద్య, అవిద్య అనే మాయాశక్తులు చుట్టూ ఉండి సేవిస్తున్నాయట నారాయణ అంటో. అలాంటి శక్తులతో సేవింపబడుతున్న పురుషోత్తముణ్ణి చూచాడు, పులకించిపోయాడు, రెండు చేతులు జోడించి. ఇదంతా నీటి అడుగున యమునా నది జలం మధ్యలో దొరుకుతోంది ఈ గందరగోళం. అది చూసి నమస్కరించి ఇలా స్తోత్రం చేశాడు. మహాద్భుతం ఈ స్తోత్రం, అత్యంత పవిత్రం ఈ స్తోత్రం. ఇది వింటే చాలు మళ్ళీ ఆ మానవుడికి భక్తితో వింటే, వాళ్ళు కబుర్లు చెప్పుకోకూడదు, అటు ఇటు తిరగకూడదు, అలా శ్రద్ధాశక్తులతో వింటే వారికి పునర్జన్మ ఉండదు అని చెప్పారు. శ్రీమాని నీమాన చోరా శుభాకార వీరా జగద్ధేతు హేతు ప్రకార సమస్తంబునస్తంగతం వై మహాలోల కల్లోల మాలాకులాభీల పాదో నిధింకోలగా బాలకేళీగతిల్దేలి నారాయణఖ్యం బటుఖ్యాతి శోభిల్లు నీనాభి కంజంబులో లోకపుంజంబులంబన్ను విన్నాణి ఏమన్న ఆబమ్మ ఉత్పన్నుడయ్యం గదా పావకాకాశ వాతావని వారి అహంకార మాయా మహామానసాదుల్ హృషీకాదులు లోకముల్లోక బీజంబులు నిత్య సందోహమై నీ మహాదేహమందుల్లసించున్ వసించున్ నశించున్ జటత్వంబులేకాత్మయ్యొప్పు నీయొప్పిదంబెల్ల నోచల్ల చల్ల విచారం పదారంత వారంత వారైన మాయాదులు మాయతో గూడి క్రీడింతు లోకానుసంధాత యాధాత నిర్ణేతయే నీ కళా రాశికి కొందరంభోజ గర్భాత్ములజ్జాత్మలందును అనేకాది దైవంబులందున్న శేషాది భూతంబులందున్ సదా సాక్షివయ్యుండుదంతున్ త్రయీ పద్ధతి కొందరింద్రాది దేవాభిధానంబులం నిక్క మొక్కండవంతున్ మరి పాంచరాత్రానుసారంబుగా తన్మయత్వంబుతో నల్వురై చెల్వు వాటింతువంతున్ మరి నీవు నారాయణాక్షుండవంతున్ శివాక్షుండవంతున్ మరింపెక్కు మార్గంబులన్ నిన్ను నగ్గింతు రెగ్గేమి ఏరుల్ పయోరాశినే రాసులై కూడు క్రీడన్ ఘటాంతర్గతాకాశముల్ తద్ఘటాంతంబులందే కమౌరేకలోకావధిన్ వీకనే పోకలం పోక ఏకాకి వైయుండు దీశ కృశానుండు నిమ్మోము సోముండు భానుండు కన్నుల్ దిశల్ కర్ణముల్ భూమి పాదంబులంబో నిధుల్ కుక్షి శల్యంబులద్రుల్ లతా సాలవుల్ రామముల్ గాలి ప్రాణంబు బాహుల్ సురేంద్రుల్ ఘనంబుల్ కచంబుల్ నభోవీధి నాకంబు రేలుం బగళ్ళు నివేశంబులంభోజ గర్భుండు గర్భంబు వర్షంబు వీర్యంబుగా మండితోదంబర నోకహానుయక శాఖాఫలా పూరితానంత జంతు ప్రకాండంబులేలం ప్రసిద్ధోదరాశిస్త జంతు ప్రకారంబుగా నిండియుండు మహారూప నీరూపముల్ దగ్గలం బొగ్గడిం పన్లయాంబోధిలో మీను మేనన్ విరోధి నిరోధించి సాధించిమున్ వేదకున్ వేదరాశిం ప్రసాదింపవే కైటభ శ్రీమధున్ చక్రివై మొత్తవే ఎత్తవే మంద రాగంబు రాగంబుతో కోర్మలీలా పరిష్పందివై పందివై మేది నిన్మీదికింద్రోచి దోషాచరుంగొమ్ములన్యంబులంజుంబుతుంగ్రుమ్మవే దండివై దండివై రోచినిల్ దూచి యాచింపవే పెంపవే నేను బ్రహ్మాండమున్ నిండవారుండవై రాజవైరాజమింబాస్యకై దుర్మదారిన్ విదారింపవే నొంపవే క్రూరులన్ వాసుదేవాది రూపంబులన్ శుద్ధ బుద్ధుండవై వైరిదార అంతరంగం బులున్నంతరంగం బులుంగా కరంగింపవే పెంపు దీపింపవే కల్కిమూర్తిం ప్రవర్తించు నిన్నెన్న నేనెవ్వడం నన్ను మాయా విపన్ను విషణ్ణు ప్రపన్ను ప్రసన్నుండవై ఖిన్నతం వాపి మన్నింపవే పన్నగాధీశ తల్ప కృపా కల్ప వందారు కల్ప నమస్తే 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 నమః. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ దివ్యమంగళ విగ్రహం చూడగానే కవీశ్వరుడైపోయాడు. ఆయన స్తోత్రం చేశాడు, స్వామి లక్ష్మీవల్లభ ఈ జగత్తంతా దేనివల్ల పుడుతున్నదో ఆ పుట్టడానికి కూడా మూలకారకుడివి నీవు, శుభస్వరూపుడివి నువ్వు. ఈ చరాచర జగత్తంతా ఒకనకప్పుడు ప్రపంచ ప్రళయ కాలంలో కలిసిపోతుంది, నశిస్తుంది, అప్పుడు మాత్రం కూడా నశించకుండా ఉండేవాడు నువ్వు. సర్వలోకాలు నాశనమైనప్పుడు నాశనం కాకుండా ఉండేవాడు ఎవడు అంటే నీవే. అటువంటి నీకు నమస్కారం. నీకు గుణం లేదు, రూపం లేదు, కర్మ లేదు, ఏమీ లేనటువంటి వాడు. మానవుల కోసం, ఉద్ధరించడం కోసం గుణరూప కర్మములు కలిగిన వాడివిగా దిగొస్తూ ఉంటావు. నీ రూపాలు ఇన్ని అని ఎవరూ చెప్పలేరు. మహాత్మా, నిన్ను ఎవరు ఎలా కావాలంటే అలా స్తోత్రం చేయొచ్చు. కొందరు వైఖానసంగా, కొందరు పాంచరాత్రంతో, కొందరు స్మార్థంతో వారి వారి సంప్రదాయాలను అనుసరించి స్తోత్రం చేస్తూ ఉంటే ఆ స్తోత్రాలను స్వీకరించి వారిని రక్షిస్తూ ఉంటావు. స్వామి, ఈ చరాచర జగత్తు నీ శరీరం, నీకు భూమి పాదం. భూ పాదౌ యస్యనాభిర్వియదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాశా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాసోయమబ్ధిహి. విష్ణు సహస్రనామంలో ప్రారంభంలో ధ్యాన శ్లోకం ఇదే. భూమి పాదంబులు, అంభోనిధులు కుచ్చి, సముద్రములే నీకు పట్ట. శల్యంబులు అద్రులు, లోపల ఎముకలుంటాయే, ఈ భూమి మీద ఉన్న కొండలన్నీ నీ శరీరంలో ఉన్న ఎముకలు. లతాసాలములు అమములు, ఈ చెట్లు చెట్ల మీద ఉన్న తీగలుంటాయే, అవే నీకు రోమాలు వెండ్రుకలు. గాలి ప్రాణం, చేతులు దేవతలు ఇంద్రులు, ఆకాశమే నీకు జుట్టు, వ్యోమకేశుడు అన్నారు. అందుకే సూర్యుడు కుడికన్ను, చంద్రుడు ఎడమకన్ను. ముఖం కృశానుండు నింబోము, సాక్షాత్ అగ్నిహోత్రుడే నీ ముఖం. వర్షమే నీ వీర్యం, బ్రహ్మదేవుడు నీ మేఘ్రం. అటువంటి నీకు నమస్కారం. ఈ సమస్త లోకాలు నీలో ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ ఏ వస్తువుని ఎలా ఉంచుకోవాలో అలా ఉంచుకున్న విరాట్ పురుషుడివి. నిన్ను ఇంత అంత అని ఏమని వర్ణించగలుగుతూ ఉంటాం. భూమి మీద ఉన్న పాపాత్ముల్ని సంహరించడం కోసం, లోకాల్లో ధర్మ సంస్థాపన చేయడం కోసం, వేద సంరక్షణ కోసం తరచుగా అవతరిస్తూ ఉంటావు. మహాత్మ, కుండలో ఉన్నప్పుడు కుండెడు నీరు అన్నారు. ఆ కుండ పగిలిపోయి నీరు సముద్రంలో కలిసిపోతే మళ్ళీ అది మామూలు నీరే. కుండలో ఉన్నప్పుడు కుండ నీరు, చెంబులో ఉంటే చెంబు నీరు, సీసాలో ఉంటే సీసా నీరు అని సీసాని బట్టి ఆకారం తప్ప నీటికి ఆకారం లేదు. నీవు నీటి వంటి వాడివి. ఏ భక్తుడు ఏ రకంగా కొలిస్తే ఆ రకంగా మహాత్మా నీవు అనుగ్రహిస్తూ ఉంటావు, రూపదర్శనం చేస్తూ ఉంటావు, కనిపిస్తూ ఉంటావు. అటువంటి నీకు నమస్కారం. ఒకనొకప్పుడు మత్స్యావతారం ధరించావు, రాక్షసుల్ని సంహరించావు, వేదాలు ధరించి విధాతకిచ్చావు, కూర్మావతారంతో మందరాగాన్ని రాగంతో పైకెత్తావు, పర్వతాన్ని పైకెత్తావు, దేవదానవులకి పాలసముద్రం చిలకడానికి ఉపయోగపడ్డావు, వరాహ అవతారం ఎత్తావు, కనకాక్షుణ్ణి హిరణ్యాక్షుణ్ణి చీల్చావు, వాడి కళ్ళు బంగారంలో ఉండేవిటి, అందుకే హిరణ్యాక్షుడు అని పేరెట్టారు. హిరణ్యం అంటే బంగారం. ప్రహ్లాదుణ్ణి సముద్ధరించడం కోసం నృసింహుడి అయ్యావు. బలిచక్రవర్తిని భంజించి మూడడుగులు గుచ్చుకోవడానికి, లోకాలన్నీ వ్యాపించే శరీరం ధరించడానికి వామనుడి అయ్యావు. ఎప్పటికప్పుడు ఒకటా రెండా హయగ్రీవుడు అయ్యావు, కృష్ణుడు అయ్యావు, రాముడి అయ్యావు, పరశురాముడి అయ్యావు. భవిష్యత్తులో శుద్ధబుద్ధుడిగా అవతరించి లోకంలో కరుణ వ్యాపింపజేయబోతున్నావు. కల్కిమూర్తితో ప్రవర్తించబోతున్నావు. కల్కి ఎండంలోనే రెండు అర్థాలు. కల్కి అంటే స్త్రీ అని అర్థం, మోహిని అవతారం అని ఒక అర్థం, కల్కి అవతారం అని ఒక అర్థం. ఇంకా రాబోయేటటువంటి కాలంలో, ఇప్పటికీ కలియుగం 432,509 గడిచింది, ఇంకా 432,000 5,000 తీసేస్తే ఎంతో ఆలోచించండి. ఆ చివరి వస్తాట కల్కి అనేవాడు. అప్పుడు అవతరించి తెల్లని రూపంతో, శ్వేత వస్త్రాలతో, ఈ జుట్టు ఇలా నేలకంటా వెళ్ళాడుతాడు. కల్కి అంటే ఏమిటంటే జుట్టు నల్లగా ఒత్తుగా నేలంతా వెళ్ళాడాలి, వాడిని కల్కి అంటారు. బట్టతలతో అంటే కల్కి అంటారని శాస్త్రం. అటువంటి మహానుభావుణ్ణి అద్భుతమైనటువంటి కరవాలం పుచ్చుకుని తెల్లని గుర్రం మీద పెడతాడు. మ్లేచ్ఛాందారయతే శతాకృతి కృతే దేవాయతుభ్యన్ నమః అన్నాడు భక్తజయ దేవుడు. తురకాళ్ళు, పచ్చి తురకవాళ్ళు లోకంలో తిరుగుతున్నప్పుడు, నాస్తికులు పెరిగినప్పుడు వాళ్ళని చీల్చి చెండడానికి వేలాది రూపాలు ధరించి, కరవాలం ధరించి, ధూమకేతువు లాంటి కరవాలం, తోకచుక్క లాంటి కరవాలం ధరించే నీకు నమస్కారం అంటాడు. అలా కత్తి డారు గుచ్చుకుని లోక అంతా కూడా తిరుగుతాడు. విష్ణుయసుడు అనే బ్రాహ్మడికి కొడుకై పుడతాటప్పుడు ఆయన మళ్ళీ ధర్మ సంస్థాపన చేస్తాడు. అలా కల్కిమూర్తితో ప్రవర్తించబోతున్నవాడివి. ఇలా ఎప్పటికప్పుడు అనేక అనేక అవతారాలు ఎత్తి భూమండలంలో ధర్మ సంస్థాపన చేసే నిన్ను స్తోత్రం చేయడానికి నేను ఎవణ్ణయ్యా, నిన్ను నేను గుర్తించలేకపోతున్నాను. నీ రూపం చూస్తూ ఉంటే కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. ఆయన రూపం ఎవడ చూడగలడు? కాసేపు ఎదురుగుండా ఉన్న దీపం చూస్తే మన కళ్ళు మనకి కనిపించవు, సూర్యుడికే చూస్తే కళ్ళు కనిపించవు మనకి. అటువంటిది కోటి సూర్యప్రభాభాసమానుడవైన నిన్ను నేను చూడలేకపోతున్నాను. విహ్వలత్వం కలుగుతున్నది, నాలుక పిడచగట్టుకుపోతున్నది. స్వామి, మాయచేత ఆవరింపబడ్డాను, విపన్నుండి నేను కష్టాల్లో పడిపోయాను, నన్ను ఏం చేస్తావు? ఖిన్నుణ్ణి, నన్ను మన్నించు. ఓ పన్నగాధీశ తల్ప, కృపాకల్ప వందారు కల్ప అన్నాడు. నీ కరుణతో నీవు సాక్షాత్తు కల్పవృక్షంలో తయారయ్యావు. ఆయన ఎంతటి దయాస్వరూపుడు అంటే, ఆయన దయతో ఆయన కల్పవృక్షం అయిపోయాట. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఏమడిగితే అది ఇస్తుంది. ఆయన కూడా అంతే అటువంటి వాడు. అటువంటి నీకు పదే పదే నమస్కారం చేస్తున్నాను, ఇంతకాలం తెలియక ఈ సంసారమే శాశ్వతం అనుకుని ఇందులో పడి భ్రమలో కొట్టుమిట్టాడు అని అర్రరే, ఎంత జీవితం వ్యర్థం చేశాను, అసలు ఇలాంటి పురాణాలు ఈ కథలున్నాయని తెలియక ఇవి వెనక నీ లీలలు వెనక జీవితం అంతా పాడు చేసుకున్నాను. పొద్దున్నుంచి సాయంత్రం దాకా టిక్ టిక్ అని దిక్కుమాల సీరియల్స్ చూసుకుంటూ జీవితం అంతా పాడు చేసుకున్నా, ఇప్పటికీ జ్ఞానోదయం కలిగించావు. కలలంబోలెడి పుత్రమిత్ర వనితాగారాది సంయోగముల్ కలలంబోలెడి పుత్రమిత్ర వనితాగారాది సంయోగముల్ తలతున్ సత్యములంచు మూఢుడ వృథా తత్వజ్ఞుడల్ జలవాంఛారతి ఎండమావులకు ఆసల్ సిక్కు చందం తలతున్ సత్యములంచు మూఢుడ వృథా తత్వజ్ఞుడల్ నాకు నీ విలసత్పాదయుగం బుచూపి కరుణ వీక్షింపు లక్ష్మీపతి. స్వామి, ఈ కొడుకులు, మిత్రులు, భార్య, భర్త, ఇళ్ళు, ఈ బంధాలున్నాయే కలల వంటి. కలలో కనిపించిన వస్తువు కళ చెదిరిపోయాక కనపడుతుందా? కనపడదు. ఒక వ్యక్తి అయి ముష్టివాడు పాపం ప్లాట్ఫారం మీద పడుకుని నిద్రపోతున్నాడు, ఇంతలో వాడికి కళ్ళు వచ్చిందిట. హఠాత్తుగా జార్జ్ డబ్ల్యూ బుష్ కళ్ళలో కనిపించి, నేను రిజిగ్నేషన్ చేసేసాను, రేపు నిన్ను ఎన్నుకున్నాను, నువ్వే వైట్ హౌస్లో చేరిపో అన్నట్ట. వీడికి ఆనందం వచ్చేసింది, ఆహా రేపటి నుంచి నా బతుకు మారిపోయింది అనుకున్నాడు. నిజంగానే వీడు కాసేపు బుష్ అనుకున్నాడు. వీడు ఈలోపు హుష్ హుష్ అని శబ్దం వినబడింది. వీడు బుష్ అనుకునేలోపు ఏమిటో చూస్తే పక్కనే పోలీసు వాడు అట్టు ఎడుతూ లాఠీ కర్ర రుచుకుని ప్లాట్ఫామ్ మీద పడుకుంటావరో పేమెంట్ మీద అంటూ డొక్కలో కర్రతో పొడిచాట. చెత్త ఎవట్రా వీడు, బుష్ను హుష్ అంటాడు, వీడిని సస్పెండ్ చేస్తానంటూ లేచాడు బాబు సంతకం పెడదామని. చూస్తే ఎదురుగుండా పోలీసాడు, మళ్ళీ నెత్తి మీద బాధ్యట బాబోయారు పారిపోయాట. ఇది కళ లక్షణం. కళలో ముష్టివాడు కూడా గొప్పవాడు అయిపోయినట్టు కనపడుతుంది, కోట్లు వచ్చినట్టు కనపడుతూ ఉంటాయి. కళలో హఠాత్తుగా ఎవడో వచ్చి బంగారంతో తయారు చేసిన కారు ఇచ్చినట్టు వస్తుండదు. అప్పుడప్పుడు నాకు కళ వస్తుండదు. కళ్ళలో పట్టుకొచ్చి శాశ్వీర్ గారు బంగారంతో మారుతి గారు తయారు చేసి ప్రజెంటేషన్ ఇచ్చాడు. తిరగ కళకి చూస్తే బంగారం లేదు, అక్కడ సింగారం లేదు, మళ్ళీ మామూలే. కళ ఎప్పుడు నిజమవుతుంది చెప్పలేము, ఎప్పుడైనా అయితే వేరే విషయం. కానీ సహజంగా కళ్ళలో కనిపించిన అర్థం ఉందే, కళ చెదరగానే కనపడదు. సంసారం అటువంటిదని చెబుతున్నాడు ఇప్పుడు ఆయన. పుత్రుడు, మిత్రుడు, భార్య, భర్త, ఇల్లు, ఈ సంపదలు, ఈ బంధములన్నీ కలలంబోలెడి, కలల వంటివి. ఇంతకాలం తెలియక ఇవి నిజమనుకున్నాను. కళలో కనిపించినది కళ చెదరగానే చెదిరిపోయినట్టే కళ్ళు మూసి తెరిచేలోపు ఎవడు భర్త, ఎవడు భార్య, ఒకడికొకడు సంబంధం లేదు, వాడు ఉంటాడు రేపు ఉంటాడు, ఎవరు పుత్రుడు, ఎవరు మిత్రుడు, ఎక్కడ ఇళ్ళు, ఎక్కడ ఎవరికి ఏమి రాసిందో తెలియదు. కొడుకో చోట, తండ్రో చోట, కూతురో చోట, మరోడు మరో చోట, అలా సంసారంలో కొట్టుమిట్టి తిరుగుతూనే ఉంటారు ఎవరి దారి వారిది. చివరికి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని ఆ పరబ్రహ్మను తెలుసుకుని అక్కడికి వెళ్ళవలసిందే తప్ప ఎవడికి ఎవడూ బంధం కాదు. ఇంత ప్రేమించిన భార్య, ఇంత ప్రేమించిన భర్త, ఇంత ప్రేమించిన ఇల్లు ఒక్కటి కూడా వస్తున్నాయా? అద్భుతంగా రాసి పారేశారండి బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు. లక్ష్మీ ఈ హరిశ్చంద్ర నాటకంలో చాలామంది ఈ మాయామయ జగత్తంతటిని శాశ్వతమని భావిస్తూ ఉంటారు, కానీ ఒక్కళ్ళు కూడా రారు అంటాడు ఆయన. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునం నా ఎల్లాలని నా కుమారుడని ప్రాణం ఉండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందు కట్టెలం కాలుచో ఆ ఎల్లాలును రాదు పుత్రుడును తోడైరాడు తప్పెంపగం. ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి, ఒక్కడు మళ్ళీ మనవాడు రమ్మంటే వస్తాడా? ఈ మాయాతో కూడిన జగత్తే శాశ్వతమని ఇందులో పడిపోయి ప్రపంచాన్ని మరిచిపోయి దైవాన్ని మరిచిపోయి హాయిగా ఇదేదో సుఖం అనుకుంటున్నాడు వీడు. కళ్ళు మూసి తెరిచేలోపు ఈ సుఖం ఎంత ప్రమాదమో తెలుస్తూ ఉంటుంది. ప్రాణం ఉండేదాకా అల్లాడిపోతాట, ప్రాణం పోయిన తర్వాత ఇప్పుడు ఒక్కడు రాలేదు. ఎంతమందిని చూశాను నేను, నేను లేకపోతే మా ఆవిడ అనాథ అయిపోతుందండి నేర్చిన ఒక ఆయన ఉన్నాడు. ఆవిడ లేదు, ఇప్పటికి 5 ఏళ్ళు అయింది, ఆయన రోజు వైట్లీ నేతిలో ముంచుకు తింటూనే ఉన్నాడు, కాఫీ తాగుతూనే ఉన్నాడు. ఆవిడ లేకపోతే నేను ఎక్కడ ఉంటాను అన్నవాడు. ఆవిడ సృష్టి రహస్యం ఇది, ఇంతకు మించేవి లేదు. ఇది జ్ఞానం అంటే ఇది పరాకాష్ఠ. అందుకే జ్ఞాని అన్నిటికీ అతీతంగా ఉంటాడు, దుఃఖించడు. ఇది ఇంతే అంచేత పరమాత్మ అనుగ్రహం తప్ప నేను కోరుకునేది మరొకటి లేదు అనుకుంటాడు. అద్భుతం, అద్భుతమైన తత్వాలు మనవాడు చాలా తేలిక తేలిక పదాల్లో చెప్పారు. ఇప్పటికి 500 సంవత్సరాలుగా ముఖే ముఖే పాడుతున్న గొప్ప పాట పట్టకు చాలా ఇష్టం అన్నమాట తత్వం అంటే. దీనినే గురదాడప్పారావు గారు కూడా రోజు పాడేవాడు, ఆయనకి ఇష్టం, కన్యాశుల్కంలో కూడా పెట్టుకున్నాడు ఆయన. ఇల్లు ఇల్లని ఏవు ఇల్లు నాదని ఏవు, ఇల్లు ఇల్లని ఏవు ఇల్లు నాదని ఏవు, నీ ఇల్లు ఎక్కడే చిలక, ఊరికి ఉత్తరాన సమాధిపురములో కట్టే ఇల్లున్నదే చిలుక, కట్టే ఇల్లున్నదే చిలుక. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే, కొన్నాళ్ళకో రామ చిలుక, కొన్నాళ్ళకో రామ చిలుక. ఎన్నాళ్ళు బ్రతికినా మనకు సామ్రాజ్యం ఏమిటి అంటే, కొన్నాళ్ళ తర్వాత మిగిలే గొప్ప సామ్రాజ్యం వల్ల అక్కడే ఇంకేహి సామ్రాజ్యం మిగలలేదు. 3 నాళ్ల ముచ్చటకు మురిసే ఉత్రుళ్ళేవు, ముందు గతి కానవే చిలుక, కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు, కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు, వెంట ఎవరు రారు చిలుక, వెంట ఎవరు రారు చిలుక, రామ చిలుక. మోసేరు నలుగురు వెంబడిని 10 మంది, మోసేరు నలుగురు వెంబడిని 10 మంది, నువ్వు కాలిపోయేదాకా కావలుందురుగాని, అయ్యో చిలక, నువ్వు కాలిపోయేదాకా కావలుందురుగాని, కడపు తలగొత్తురే చిలుక, వెంట ఎవరు రారు చిలుక, రామ చిలుక, రామ చిలుక. అద్భుతమైన కర్రలే చుట్టాలు అండల్లో కర్రలు కడతారు పాడి కింద, కట్టెలే చుట్టాలు అంటే ఇదిగో బండెడు కట్టెలేసి పడుకోబెడతా, ఇవే బంధువులు. ఇంకా వెంట వచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ధనం ఇక్కడే ఉండిపోతుంది, బంధువులు ఇక్కడే ఉండిపోతారు. కర్మానుగో గచ్చతి జీవ ఏక, కర్మననుసరించి జీవుడు ఒక్కడే పెడతాడు. తన కర్మను అనుసరించి, పుణ్యపాప కర్మను అనుసరించి, పుణ్యం చేస్తే స్వర్గాది లోకాలకి, పాపం చేస్తే నరకాది అధోగతులకి పోతాడు. ఇది గ్రహించాలి. కనీసం 4 మోసేవాళ్ళని అట్టే పెట్టుకోరా అన్నారు మంచి పనుల ద్వారా జీవితంలో. ఇంత ప్రేమించిన తర్వాత ఈ దుఃఖం అంతా కొద్ది రోజులు దిగమింగక తప్పదట, చెట్టు చివరికి మిగిలిన సత్యం అది అన్నారు. ఇంకా కలియుగంలో స్థాయి దాటితే ఏడ్చేవాడు కూడా లేరు. ఇది చెప్పా కూడా ఒకసారి, హైదరాబాద్లో కోటీశ్వరుడు అనే డాక్టర్ గారు ఉన్నారు. ఆయన తల్లిపోయింది, తల్లిపోతే ఆయనకి ఇంట్లో ఎవరు బంధువులు లేరు. ఈయనకి హాస్పిటల్కి వెళ్ళకపోతే రోజు ఏకంగా 25 లక్షలు 25 వేలు ఆపరేషన్లు పోయి డబ్బులు వస్తూ ఉంటాయి. డబ్బు పోతుంది కదా, మరి ప్రాక్టీస్ పోతుంది కదా. అందుకని ఆయన ఏం చేశాడంటే, హైదరాబాద్లో తల్లిపోయిన తర్వాత ఆ ఇంటికి ఓ రోజు పిలిస్తేనే వెళ్ళా. వెళ్ళగానే ఓ 1/2 మంది పరిగెత్తుకొచ్చేసి, అక్కయ్యోయ్, అత్తయ్యోయ్, ఓయో అక్కయ్యోయ్, అత్తయ్యో అని ఏడుస్తున్నారు. నేనన్నాను, డాక్టర్ గారు వీళ్ళెవరండి, ఇంతమంది బంధువులు ఎప్పుడు చూడలేదు, ఇంతలా ఏడ్చేస్తున్నారని అడిగితే ఏం చెప్పమంటారండి, మా అమ్మ చచ్చిపోయిన తర్వాత ఏడవడానికి అవళ్ళు లేరు మా ఇంట్లో, నేనేమో వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవాలి, ఏడవకపోతే బాగుండదట, అందుకని వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చానండి, ఏడుపుల కాంట్రాక్ట్, క్యాటరింగ్ అనమాట. వీళ్ళు 11 రోజులు రోజు పొద్దున్న సాయంకాలం 2 గంటలు వచ్చి, ఎక్కడ ఇంట్లో ఎవరు అంతలా ఏడవరు అనమాట. నిజంగా కోడలు ఎప్పుడు అత్తయ్యో అని అలా ఏడవదట. వాళ్ళు వచ్చేసి, అత్తయ్యోయ్, అత్తయ్యోయ్, బతుకున్నప్పుడు అరటిపండు నువ్వు పెట్టమంటే పెట్టలేదు అత్తయ్యోయ్, నీ చీర నేను తీసేసుకుంటున్నాను అత్త, ఈ దిక్కుమాల ఏడుపులు. కొంతమంది అక్కయ్యో అండం, కొంత ఇంకోళ్ళు అండం. ఇలా ఏడ్చినందుకు 11 రోజులకి కలిపి 50,000 కాంట్రాక్ట్. ఎన్ని ఉపన్యాసాలు చెబితే దిక్కుమాలది 50,000 వస్తాయి, ఇక ఏడుపులు క్యాటరింగ్ బాగుందన్నారు. అలా చెప్పుకుని చివరికి హైదరాబాద్లోనే కాదు, కొద్ది రోజులకి భవిష్యత్తుకి ఏడ్చేవాళ్ళలేక డబ్బులిచ్చి క్యాటరింగ్ పెట్టుకుంటారట. దానికి భోజనం క్యాటరింగ్ లాగా, ఫుడ్ క్యాటరింగ్ లాగా, ఏడుపులు క్యాటరింగ్ ఇచ్చి పంపించేసుకుంటారు కొంతమంది. ఇదన్నమాట చివరికి. కాబట్టి ఇవన్నీ తుచ్చము అని తెలుసుకుని ఈయన ఏమంటున్నాడు, కలలంబోలిడి పుత్రమిత్ర వనితాగారాది సంయోగములు జలవాంఛారతి ఎండమావులకు నాసలు చిక్కు చందంబునన్, ఆ ఎడారిలో తిరిగాడు ఒకడు, ఎడారిలో మంచినీళ్ళ కోసం తప్పించిపోతూ ఉంటే అక్కడ ఎదురుగుండా ఒక ఎండమావి కనపడింది. నిజానికి ఎండ అలా పడినప్పుడు ఆ పొడ నీళ్లలా భ్రమ కలిగిస్తూ, అప్పుడప్పుడు రైలు పట్టాల మీద కూడా నీళ్లు ఉన్నాయేమో అనిపిస్తుంది మనకి, కంటికి భ్రమ. అది ఎండమావి, నిజానికి అందులో నీళ్లుండవు. ఎడారిలో దాహం కోసం తప్పించిపోతున్న వాళ్ళు, మంచినీళ్ళ కోసం తప్పించిపోతున్నవాడు ఎండమావి వెంటబడి చివరికి భ్రష్టుడైపోయినట్టుగా, ఈ ఏ సుఖం లేని సంసారాన్ని నిజమని నమ్మి దీని వెంటబడి జీవితం పాడు చేసుకున్నాను. తలతున్ సత్యములంచు, ఈ సుఖములన్నీ సత్యం శాశ్వతం అనుకున్నాను. మూర్ఖుణ్ణి అంటున్నాడు అక్రూరుడు అంతటి జ్ఞాని, వృథాతత్వజ్ఞుడన్. ఎందుకైనా పనికి మాలిన తత్వజ్ఞానం ఎంతకాలం వచ్చు అనుకున్నా, నాకేమీ రాదు. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను భ్రమలో పడిపోయాను, ఇంకా నాకేమీ వద్దు. నీ కాళ్ళు చూపించు, నీ పాదాల మీద పడిపోతా. నీ విలసత్ పాదయుగంబు చూపి కరుణం వీక్షింపు లక్ష్మీపతి. ఓ లక్ష్మీ వల్లభా, నీ పాదపద్మముల సేవ తప్ప నాకు మరొకటద్దు. అవి సేవించుకుంటూ నా జీవితం చరితార్థం చేసుకుంటానని నీ కాళ్ళు చూపించు సారు అంటూ ఉండగా ఆ ఆదిశేషుడు, విష్ణువు అందరూ మాయమైపోయారట. ఇప్పుడు ఈయన నివ్వెరబోతూ నీటిలోంచి బయటకు వచ్చాడు. రాగానే శ్రీకృష్ణుడు రథంలోంచి కొంటివాడు కదా అడుగుతున్నట్ట, ఏమిటక్రూరా, ఇంతసేపు నీళ్లలోకి వెళ్ళి మునిగిపోయావేమో అనుకున్నాను. ఒడ్డు మీద అయితే ఆశ్చర్యం కాదు, కానీ నీటిలో బుడుంగుని మునిగి లేవకుండా ఎలా ఉండగలిగా ఇంతసేపు? ఏదో ఉండి ఉంటుంది. జలములు చేరువనున్నవి తలపోయగ నీవు పోయి తడవయ్యే, నదీ జలముల నభమున ధరుణి ధరణింకలుగని చోద్యములు నీకు కానంబడనే. నీళ్లు చూస్తే ఎదురుగా ఉన్నాయి యమునా నదీ జలాలు. నీవు స్నానం చేయడానికి వెళ్ళి చాలా ఆలస్యం అయిపోయింది. ఆకాశంలో కానీ భూమి మీద కానీ ఏనాడు నీవు చూడని వింతలు విశేషాలు నదీ జలంలో చూసావా? నీటిలో కనబడ్డాయి ఏంటి? ఏమన్నా ఏవో వింతలు చూసే ఉంటావు, చూడకపోతే ఇంతసేపు నీటిలో మునిగి ఉండలేవు. ఏం చూసావని అడిగట్ట. తన విశ్వరూపం చూపించాడా? అయినా ఏమెరగినట్టుగా ఏం చూసావు, ఎంతసేపు ఉండిపోయావు నీటిలో? కొట్టుకుపోయావేమో, ప్రకటన ఇద్దాం అనుకుంటున్నాను, కనిపించడలేదు. ఒక ఆయన గిరదాల చుట్టుతో ఉండును, పంచి కట్టుకును, నీటిలో మునిగి బుడుంగు మరి కనపడలేదు అని ప్రకటన ఇద్దామనుకుని ఏ లోపు వచ్చేసేవయ్యా అన్నట్ట. అంటే ఆయనే అంత కొంటి కడిగితే ఈయన ఎంత కొంటి వాడో చూడండి. మరి విష్ణు రూపం చూశాడుగా, తెలివితేటలీనికి వచ్చాయి. అదేమిటి కృష్ణ, నీ రూపమే చూపించావు కదా, నిన్నే చూస్తూ ఉంటే మళ్ళీ ఒడ్డుకు వచ్చాక ఏం కనబడ్డాయని అడుగుతామేమో అని తెప్పలేదు. ఏం చెప్పమంటావు కృష్ణ? నీలోన లేని చోద్యములు ఏ లోకములందు చెప్పరీశరా, నేటన్ నేలల్ నింగినున్నవే నీలో చోద్యంబులల్ల నెగడు మహాత్మా. కృష్ణ ఏం చెప్పమంటావు? నీలో లేని వింతలు విశేషాలు ఏ లోకంలో అయినా ఎవరైనా చూడగలరా? అసలు వింతలు విశేషాలు నీలోనే ఉన్నాయి. ఆకాశంలో చూసినా నీవే, నేల మీద చూసినా నీవే, నీటిలో చూసినా నీవే. సమస్త విశేషాలకి నిలయం నీ శరీరం, నీ దేహమే సందేహం లేకుండా విశేషాలకి నిలయం. అంతటా నీవేగా అన్నాడు, అంతేగాని విశేషమైన రూపం చూశానని చెప్పలా. అంతా నీవే అని చెప్పడంలో నీ రూపమే చూశాను అని చెప్పాడు కృష్ణుడు నవ్వి. కానీ ఇప్పటికీ ఆలస్యమైంది, రథం తోలన్నట్ట. రథం ఎక్కాడైన మళ్ళీ, ఆహా వాసుదేవ పరంధామ, ఇన్నాళ్ళకి నా జీవితం చరితార్థమైంది, అందరూ పొగిడారు నీవు గొప్పవాడివని, కానీ విషయం ఏమిటి ఇప్పుడు అర్థమైంది అనుకుంటూ రథం తోలాడు. సాయంత్రం అవుతూ ఉన్న సమయానికి, ఇంచుమించుగా 4 గంటలు అవుతున్న సమయానికి మథురా నగరం చేరాట. ఆ సమయానికి అక్కడికి వచ్చేసారు నందుడు, గోపాలకులు. ఎందుకని, వీళ్ళు ఇక్కడేమో ఈ నది దగ్గర ఆగిపోయారు, ఈలోపు వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. కుందేలు తాబేలు పరుగు పంది వెళ్ళాక తాబేలు వెళ్ళిపోయిందంటే కుందేలు పడుకుని నిద్రపోయిందిట. నిజంగానే కళ్ళారా శ్రీకృష్ణుడు చూసిన దర్శనంలో ప్రపంచ పరిచయమే చాలాసేపు ఉండిపోయాడు అక్కడ ఆయన. అందుకని వాళ్లే ముందొచ్చారు. కృష్ణ ఇంత ఆలస్యమైందే, నీకోసం ఎదురు చూస్తున్నావు అన్నారట వాళ్ళు. ఈలోపు అక్రూరుడు రథం ఆపి, కృష్ణ ఇది ప్రాకారం, మథురానగరం లోపలికి వెళ్ళాము అంటే దానికి అర్థం ఈ ప్రాకారం దాటడం. ఇది దాటితే చూడండి, మీరు ఎప్పుడైనా కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు ఆర్చి కడతాడు, ఆర్చి దాటితే ఇక అమ్మవారి యొక్క నివాసం దగ్గరికి వెళ్ళినట్టే, ఆవిడ అధీనంలోకి వెళ్ళినట్టే. తిరుపతి అనగా ద్వారకా తిరుమల అని వీటన్నిటి కూడా ముందు ఆ తోరణాలు కట్టాలి అది నియమం. అలాగే మధురా నగరానికి కూడా ఒక పెద్ద తోరణం ఉంది. ఇక్కడ నుంచి లోపల కడితే మధుర కడతాం. నాకు ఒక్క కోరిక ఉన్నది, ఎంత పూర్వం ఏమో అనుకున్నాను నీ గురించి, ఇప్పుడు ఏమిటో తెలిసింది, అందుకని నా కోరిక మన్నించు. నా ఇంటికి వేంచేయుము నీ యంగిరిసరో జరేణు నికరము సోకన్నా ఇల్లు పవిత్రంబగు శ్రీయుత నీ భటుని పెద్ద చేయనుదగదే. నా ఇంటికి రావయ్యా కృష్ణ, నాకు నిజంగా స్వార్థమే ఉన్నది, ఎందుకంటే నీ కాలి కింద ఉండే ఇంత దుమ్ము నా ఇంట్లో పడితే నా ఇల్లు పవిత్రమవుతుంది. మహాత్ముల పాదధూళి ఇంట్లో పడాలి, అందుకే బయట కాళ్ళు కడుక్కోకుండా రావాలట జ్ఞానులు. తక్కిన వాళ్ళు కాళ్ళు కడుక్కుని రావాలట, ఎంచేతంటే వాళ్ళ కాళ్ళ దుమ్ము పడితే ఇల్లు ఏమవుతుందో తెలియదు కనుక. నీ దుమ్ము నా ఇంట్లో పోయి పోస్తే నా ఇల్లు పవిత్రమవుతుంది. లక్ష్మీ వల్లభ, నీ సేవకుణ్ణి నీ భక్తుణ్ణి నన్ను అనుగ్రహించవయ్యా, లోపలకు అడుగు పెట్టు అన్నట్ట. ఇదే కృష్ణుడి తత్వం మహిమ, ఎవరికి అర్థం కాని తత్వం అది. ఇంతటి విశ్వరూపం చూపించాడు ఇందాక, అంత విశ్వరూపం చూపించాడు కాబట్టి ఖచ్చితంగా ఈ భక్తుడు పిలిస్తే వెడతాడేమో అనిపిస్తుంది మనకి. ఏహీ లేదు, అక్కడ వరకే వాడికి యోగం, నేను రావడం కుదరదు ఇప్పుడు అన్నాడంతే. నాకు ఒక నియమం ఉన్నది, యదుకుల విద్వేషణుడై మతమున వర్తించు కంసు మర్దించి భవత్సదనంబు చూడవచ్చద పొద ఈ స్యందనముగొను చుపురమున కనగా. యాదవ కులం అంటే పరమద్వేషంతో ఉన్నాడు కంసుడు, వాణ్ణి చంపకుండా ఎవరింటికి అడుగు పెట్టను అని నేను సంకల్పం చేశాను. అంచేత వాణ్ణి మర్దించి అన్నాడు, పూరి పిండి కొట్టినాడు, చపాతీ పిండి కొడతాను సరిపట్టుగా అప్పటికాని, అలా కొట్టి ఆ తర్వాత నీ ఇల్లు చూడడానికి వస్తాను, అప్పటి వరకు నేను రాలేదేమిటి ఎందుకు రావడం లేదని అడగద్దు, ప్రస్తుతం మాట్లాడకుండా ఈ రథం తోలుకుని మమ్మల్ని అక్కడ దింపేసి నీ దారిని నువ్వు కంసుడి దగ్గరికి వెళ్ళు, లోపలకు అడుగు పెట్టడానికి ఈ రథంలో మాకు అధికారం లేదు, మేము రామంతే శత్రువు రథంలో అనగానే వాళ్ళని అక్కడ దింపేశాడు. ఇంకెక్కువ మాట్లాడలే, ఏంచేతంటే భగవంతుడి కంటే తనకేం తెలుసు, అందుకని నమస్కారం చేసుకుని రథం తోలుకుంటూ వెళ్ళిపోయి రథం వాడికి అప్పగించేసి డ్రైవర్ తాళాలు అప్పగించి వెళ్ళిపోవాలిగా, మరి కారు అప్పగించినట్టుగా ఈ రథం అప్పగించి, ఇదిగో బలరామకృష్ణులు వచ్చారు కూడా, యాదవులు కూడా వచ్చారు, నీ పని పూర్తి చేశాను, ఇక నీ పని అయింది అని చెప్పాడు. ఇక నీ పని అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోయాట. ఆయన కృతజ్ఞతలు చెబుతూ ఉంటే స్వీకరించి ఈలోపు బలరామకృష్ణులు రథం దిగి అప్పటికి అక్కడికి వచ్చారుగా తోటి పిల్లలందరూ, ఈ పిల్లమోకరందరినీ చక్క వెంట పెట్టుకుని పెద్దవాళ్ళంతా ఎవరిదాన్ని వాళ్ళది వాళ్ళ వయస్సులు పెట్టి పెడతారుగా, పిల్లలంతా ఒకవైపు బయలుదేరారు. రాకరాక నగరానికి వచ్చారు, ఫస్ట్ టైం సైట్ సీయింగ్కి బయలుదేరారట సిటీలో మధురా నగరంలో. కృష్ణ మేము ఎప్పుడు సిటీస్కి వెళ్ళలేదు కదా, అంచేత ఇంతవరకు అడవుల్లో తిరిగాం, దారులు తప్పిపోకుండా నువ్వే దగ్గరుండి చూపించు, ఎక్కడెక్కడ ఏమేం బాగున్నాయో చూపించమంటే ఆయన చూపించట. పరికలు కోటలు కొమ్మలు పడగలు ప్రసాదములు హర్మ్యములు పెద్ద పెద్ద చుట్టూతో ఉన్న అగర్తలు చూపించారు. కోటలకి చుట్టూతో అగర్తలు ఉంటాయి, ఎర్రకోట చూస్తే ఇప్పుడు కూడా చుట్టూతో గొయ్యి ఉంటుంది, అది పూర్వం నీళ్లతో నింపేవారు అన్నమాట శత్రువు లోపలికి వెళ్లకుండా. కోటలు గోడలు బురుజులు, కోట గోడల మీద ఒక వరుసలో 8 అడుగులు వెళ్ళొచ్చట, అప్పట్లో అంత వెడల్పుగా కట్టుకున్నారు. పెద్ద పెద్ద భవనాలు, 8, 10, 20 అంతస్తులు ఉన్న భవనాలు, బాగా సున్నం కూడా విసిరేటట్టు తెల్లగా ఉన్నాయట అవన్నీ కూడా. మంచి అద్భుతమైన ప్రసాదాలు, ఎటు చూస్తే అటు సౌందర్యమే. మధురా నగరం అంటే ఆ రోజుల్లో చాలా ఐశ్వర్యంతో కూడినది. ఈ కృష్ణుడు వస్తున్నాడు పిల్లలతో పాటు నగరంలో తిరుగుతున్నాడని వార్త అందరికీ తెలిసిపోయింది. తెలిసిపోగానే వాళ్ళలో వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకరికొకరు చెప్పేసుకున్నారట, కృష్ణుడు వచ్చేటమ్మా, ఎంతో విన్నాం మనం ఆయన గురించి, ఆయన మన నగర వీధుల్లో తిరుగుతున్నట్ట, తొందర తొందరగా వెళ్ళి చూద్దాం అని. ఒక ఆవిడ స్నానం చేస్తోంది, కృష్ణుడు వచ్చాడని ఎవరో తలుపు తెచ్చి చెప్పగానే గౌక్కున స్నానం చేస్తున్నాడు మధ్యలో ఆపేసి ఏదో గుడ్డ తొట్టు పెట్టుకొచ్చేసింది. ఒక ఆవిడ అసలు గుడ్డ మర్చిపోయి వచ్చేసింది ఆడావిడ, ఏంచేతంటే కృష్ణుడు చూడలేము వాడి నిమిషం అయితే. ఒక ఆవిడ చంటి పిల్లాడికి పాలిస్తోంది, ఆ పాలిస్తున్న పిల్లాన్ని తీసుకుని ఉయ్యాల్లో పడుకోబెట్టి వచ్చేసింది. ఒక ఆవిడ భర్తకి కాళ్ళు నొక్కుతోందట, ఆ కాళ్ళు డామని మంచం మీద కొట్టింది, బాబు అయిన కాళ్ళు నా కాళ్ళు అంటే అండి, ఈ కాళ్ళు తర్వాత ఏ బాబు అక్కడ కృష్ణుడు దొరకడం మళ్ళీ నాకని పరిగెత్తుకు వచ్చేసింది. అన్నం తింటున్న వాళ్ళు మధ్యలో విడిచిపెట్టారు. స్నానం చేసి చెయ్యక పిల్లలకి పాలు పోసి పొయ్యక భర్తల్ని సేవించి సేవించక వంట చేసి చెయ్యక అన్ని పనులు విడిచిపెట్టి సంభ్రమాశ్చర్యాలతో వరదలొచ్చినప్పుడు నదులు ఎంత వేగంగా ఉధృతంగా ప్రవహిస్తాయో అలా వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేశారు. ఇళ్ల ముందు నిలబడ్డారు, గుమ్మాల ముందు నిలబడ్డారు, వాకిళ్లలో నిలబడ్డారు, అరుగుల మీద కూర్చున్నారు, మేడలెక్కారు, మిద్దెలెక్కారు, ఎవరికి అవకాశం ఉంటే అక్కడ నిలబడ్డారు. కృష్ణుడు వస్తూ ఉంటే ఆ వీధులలో బారులు తీరి చూశారు. ఆశ్చర్యపోయారు ఆ కృష్ణుడిని చూచి. ఏమి సౌందర్యం, ఇటువంటి పిల్లవాడిని కన్నటువంటి ఆ యశోద ఎంత అదృష్టవంతులో, బృందావనం వాళ్ళు ఎంత భాగ్యవంతులో, రోజూ చూశారట ఈ కుర్రవాణ్ణి. నంద తపఃఫలంబు సుగుణంబుల పుంజము గోపక్రామిని బృందము నోము పంట సిరివిందు దయాంబుధి యోగి బృందముల్డందములందు కోరడు కడిల్ది నిదానము చేరవచ్చెనో. సుందరులార రెండు చనిచూతము కన్నుల కోర్కి తీరగం. ఆహా, ఈ కృష్ణుడు అంటే ఎవరు? నందుడి తపస్సుకి ఫలితంగా పుట్టాడు. ఈ అన్నాళ్ళు తపస్సు చేశాడో నందుడు, ఆ తపఃఫలం ఇది. సుగుణాల రాశి గోపికలు నిరంతరం ఈయనని మనస్సులో ధ్యానం చేస్తూ ఉంటారట. నోములు నోచి ఆ నోముల పంటగా ఈయన్ని పొందారట. లక్ష్మీ వల్లభుట్ట ఈయన, దయా సముద్రుడు. యోగులు నిరంతరం హృదయంలో ధ్యానం చేసి పొందే గొప్ప నిధి యోగేశ్వరేశ్వరుడు మరి ఈయన. అంచేత వాళ్ళకి నిధి ఈయనే. అటువంటి ఈ మహానుభావుడు ఇక్కడికి చేరడానికి చూడడానికి వచ్చాడు మన దగ్గరికి. రండి చూద్దాం, కళ్ళారా చూద్దాం, కోరిక తీరేలా చూద్దాం అంటూ చూచారు. ఒక ఆవిడంది, వీడా రాక్షసిని పాలు తాగి చంపినవాడు, పోతరుని చంపినవాడు. వీడా తృణావృత్తుణ్ణి కూల్చినవాడు. ఓహో, వీడా మద్ది చెట్లు కూల్చినవాడు. ఈతడా కాళీయుడి పడగల మీద తాండవమాడినవాడు. ఈతడా దావాగ్ని మింగినవాడు. ఈతడా గోవర్ధన పర్వతం ఎత్తినవాడు. ఆ చెలియా గోపికలీ కుమార తిలకున్ చింతి ముంపుతున్ పాడుతున్ కలయం బల్కుతు అంటుచున్ నగుచు ఆకర్షింపుతున్ హస్తగామలక క్రీడకు తెచ్చి నిచ్చలును సమ్మానంబులం పొందగన్ తొలి జన్మంబుల ఏమి నోచిరొకదే దుర్గ ప్రదేశంబులం. అక్కయ్య, చెల్లి, స్నేహితురాళ్ళలారా, ఎంత అదృష్టవంతులు ఈ గోపికలు. ఈ కృష్ణుణ్ణే రోజూ తలుచుకుంటారట, ఇతని గురించే పాటలు పాడతారట, ఇతన్నే కౌగిలించుకుంటారట, ఈ కృష్ణుణ్ణి ఆకర్షిస్తారట. ఎలాగా? చేతిలో ఉసిరికాయ తిప్పుకున్నట్టు తిప్పుకుంటున్నారట. కరతలాములకు అంటే అదనమాట. అరచేతిలో ఉసిరికాయ అంటే మన ఇష్టం ఇలా ఇలా తిప్పుకొస్తున్నాడు చక్క. అలాగే ఇతన్ని తిప్పుకుని ఆడిస్తూ కౌగిలించుకుంటూ తిరుగుతున్నారట. ఆయనతో మాట్లాడతారట, ఆకర్షిస్తారట, ఒక్కొక్కప్పుడు తన్ని నవ్వుతారట. గోపాలకులు అయితే అప్పుడప్పుడు కృష్ణుడి డొక్కలోకి దేహే కృష్ణ, ఎంత స్నేహితుడు కదా, మరి ఎంత గొప్ప దేవుడైనా స్నేహితుడు స్నేహితుడే కనుక తంతారు. చిన్నప్పుడు అలా చేసిన వాళ్ళే తర్వాత పెద్దయ్యాక అంటారట, కృష్ణ తెలియకప్పుడు నువ్వు వెన్న దొంగతనం చేసావు, నువ్వు దొంగవు అనుకున్నావు, అప్పుడు ఇంకో రకంగా అనుకున్నావు, నిన్ను తన్నాం గుద్దాం కౌగిలించుకున్నావు, ఒక్కొక్కప్పుడు నీవే దుమ్మేశాం, ఇప్పుడు తప్పు చేసామని తెలుస్తుంది, నువ్వు అవతారమూర్తి అని. ఇప్పటిదాకా మాకు అవతారమూర్తి అని తెలియలేదని పశ్చాత్తాపడ్డారు కొందరు. ఆయన నవ్వాడు, నన్ను మీరు అలా గౌరవించడమే ఆనందం అన్నట్టు. మళ్ళీ మిత్రుల్ని అలాగే ప్రలోభపెట్టేవాడు ఆయన. అంతేగాని మిత్రుల దగ్గర కూడా నేను నిజంగానే మీరు చిన్నప్పుడు అలా చేశానని అనేవాడు కదా, మళ్ళీ ఆ మిత్రుల దగ్గర అలాగే ఉండేవాడు. అదే కృష్ణుడి యొక్క లక్షణం, ఎవడిని పూర్తిగా మళ్ళీ ఆ అహంకారం దగ్గరికి రానివ్వకుండా వాళ్ళు జాగ్రత్తగా చూసేవాడు అనమాట. అలా ఈ కృష్ణుణ్ణి తిప్పుకుని గోపికలు గోపాలకులు ఆడారంటే ఎంత పుణ్యం చేసి ఉంటారు, ఎంతో పుణ్యం. పూర్వజన్మల్లో నోములు నోచకపోతే, మహాపుణ్యం చెయ్యకపోతే ఈ శ్రీకృష్ణుణ్ణి వాళ్ళు పొందగలరా? ఈ జన్మలో కదా వాళ్ళు అన్న తొలి జన్మంబులనేమి నోచిరోగదే. పూర్వజన్మలో ఈ గోపికలు ఏ తపస్సులో ఏ నోములు నోచారో, దుర్గ ప్రదేశంబులం అంటే ఇక్కడక్కడ కాదు, కఠినమైన కొండల మీదో హిమాలయాల్లోనో ఎక్కడో చేస్తుంటారు తపస్సులు నోములు. ఆ ఫలితంగా కృష్ణుడు వచ్చాడు కదా. ఈ కుర్రవాడు లేని పురము అటవీ స్థలం, వీణ్ణి పలకరి నాలుక నుంచి వచ్చే మాటలు పక్షి కోతలు, వీడిని చూడని చూడ్కులు వృథలు వృథలు అనుకున్నారు. ఈ కంసుడి దౌర్భాగ్యపు మధురలో ఉన్నాం, కానీ మనం కూడా బృందావనానిలో అక్కడికి వెళ్ళి అక్కడ బతికుంటే ఈ కృష్ణుడితో సుఖంగా ఉండేవాళ్ళం అనుకున్నారు. ఇంతలో కృష్ణుడు ఏ ఇంటి ముందుకు వస్తే ఆ ఇంటి ముందు నిలబడిన ఆవిడ ముఖం 1000 క్యాండిల్ బల్బులు అలా వెలిగిపోయేదట. కృష్ణుడు చూడకుండా ముందుకు వెళ్ళిపోగానే మళ్ళీ ముఖం మాడిపోయేదట. అయ్యో కృష్ణుడు నన్ను చూడలేదు నన్ను చూడలేదు. కొంతమంది నన్నే చూశాడు కృష్ణుడు నన్నే చూసి సైగ చేశాడు అనుకునేవారు, ఎవరికి వాళ్ళే కృష్ణుడు తమనే చూశారు అనుకునేవారట. భాష్యం వాళ్ళకి మళ్ళీ ఇదో పెద్ద వాళ్ళకి తోచిన భాష్యాలు అన్నమాట, భాష్యాంత వ్యాకరణలాగా. ఏమని అదిగో కృష్ణుడు అలా చూశాడే దాని అర్థం ఏంటనుకుంటున్నావు, పూర్వజన్మలో నువ్వు నోచావు అందుకే నేను వచ్చానని ఆశీర్వదిస్తున్నట్టే అక్కయ్యా అని ఒక ఆవిడ, కాదు కాదు నేను నాదబ్రహ్మనని చెప్పాడు కృష్ణుడు అని మరొకళ్ళు. ఆయన చూస్తే చాలా చూపులకి వాళ్ళకి తోచిన భాష్యాలు వాళ్ళే చెప్పుకున్నారట పాప. అలా అందరూ పులకించిపోతున్నారు. ఆయన కనిపించినప్పుడల్లా ఆయన ముందుకెళ్ళిపోతుంటే వాడిపోతున్నాయి ముఖాలు. వెళ్ళాడు ఆయన, ఇంతలో ఎదురుగుండా ఒక చాకలివాడు సాయం వేళ బట్టలు బాగా ఇస్త్రీ చేసి పట్టు వస్త్రాలు తనతో పాటు తక్కిన చాకళ్ళను కూడా వెంటబెట్టుకొని బయలుదేరి వస్తున్నాడు. ఎక్కడికి కంసుడి బట్టలన్నీ చక్క ఇస్త్రీ చేసి ఇస్తున్నాడు అనమాట. సాయంత్రం వేళ కాస్త డోసు వేసుకున్నాడు వాడు, కళ్ళు ఎరిపెక్కి వస్తున్నాయి పాపం. అలా వస్తున్న వాడికి కృష్ణుడు ఎదురుగుండా వెళ్ళాడు. ఏమయ్యా మహానుభావ నేను వచ్చాను, నేనంటే ఏమిటో అడిగిన తెలుసు పాపం, ఎలా ఎర్రబడిన కళ్ళతో చూసేట. విందులమై నరేశరుని వీటికి వచ్చి మేము మాకు మా మందలలో కట్టి కొన్న మంచి పటంబులు లేవు, నీ ముడిల్ సుందరథౌత చేలములు శోభిలుతున్నవి ఇమ్ము నిన్ను మేలందెడు తెమ్ము రాజు దశ అల్లురమో రజ కాన్వయగ్రణీ. ఓ ఈ రజక శ్రేష్ట ఎంత గౌరవంగా పిలిచేటండి, రజకాన్వయాగ్రణి అండంలో కృష్ణుడు అంతటి వాడు అంత సంబోధన చేస్తే అవతలవాడు కరిగిపోవాలి. ఓ రజక వంశశ్రేష్ట రజకరాజ మహాత్మ, మేం అతిథులం, కృష్ణుడిని బలరాముడిని వీళ్ళంతా యాదవులు, మేమంతా కంసుడి యొక్క బంధువులం, ఆయన ఆహ్వానించగా ఇక్కడికి వచ్చాం, ఆహూతులమై వచ్చాం, ఇన్విటేషన్ లేకుండా రాలేదయ్యో వచ్చాం మేము. తీరా ఇక్కడికి వచ్చాక చూస్తే ఇక్కడ అందరూ కూడా సిటీస్లో మంచి మంచి బట్టలు కట్టుకున్నారు, మెరిసిపోతున్న వస్త్రాలు ధరించారు, అంచుపంచులు పట్టు వస్త్రాలు ధరించారు. మేము పల్లెటూరి వాళ్ళం, అడవిలో ఉండేవాళ్ళం కనుక మొక్క ముతగా బట్టలు కట్టుకున్నాం, దిక్మాల జీన్స్ ధరించాం, అందమైన బట్టలు లేవు మా దగ్గర. నీ మూటల్లో అద్భుతమైన వస్త్రాలు ఉన్నాయి, సుందరమైనటువంటి వస్త్రాలు ఉన్నాయి.